ప్రార్థన చేసుకుందామండి. దయామేడమైన తండ్రి, ఉదయకాలమందు మీ పరిశుద్ధమైన సన్నిధిలోనికి వచ్చి మీ వాక్యమును ధ్యానించవలనని మేము ఆశిస్తుండగా, మీ వాక్యములో ఉన్నటువంటి ఉన్నతమైనటువంటి అంశములను మేము గ్రహించగలిగినట్లుగా మా హృదయములను తెరవండి. వాక్యమును మా హృదయములలో దాచుకొనుచు దానికి లోబడినటువంటి వారమై వినయ మనస్కులమై మేము జీవించేటువంటి వారినిగా మమ్మల్ని చేయండి. మా హృదయాంతరంగంలో మేడల భక్తి విశ్వాసములను అనుగ్రహించండి. క్రీస్తు నామందు వేడుకుంటున్నాం తండ్రి, ఆమే. ప్రభునందు ప్రియమైనటువంటి వారులారా, మీరంతా ఎలా ఉన్నారు? దేవుని కృపను బట్టి, మీ ప్రార్థనలను బట్టి నేను బాగానే ఉన్నాను. మీరంతా కూడా ప్రభు యొక్క సన్నిధిలో దినదినము అభివృద్ధి చెందుతున్నారని భావిస్తున్నాను. ఈ దినమందు నిర్గమాకాండము 20:2-6 వరకు చూచుకుందాం. నీ దేవుడనైన యెహోవాను నేనే. నేనే దాసుల గృహమైన ఐగుప్తుల నుండి నిన్ను వెలుపలికి రప్పించితిని. నేను తప్ప వేరొక దేవుడు నీకు ఉండకూడదు. పైన ఆకాశమందే గాని, క్రింద భూమి అందే గాని, భూమి క్రింద నీళ్లయందే గాని ఉండు దేని రూపమునైనను విగ్రహమునైనను నీవు చేసుకొనకూడదు. వాటికి సాగిల పడకూడదు, వాటిని పూజింపకూడదు. ఏలయనగా నీ దేవుడనైన యెహోవానకు నేను రోషం గల దేవుడను. నన్ను ద్వేషించు వారి విషయంలో 3-4 వరకు తండ్రుల దోషమును కుమారుల మీదకి రప్పించుచు, నన్ను ప్రేమించి నా ఆజ్ఞలు గైకొని వారిని 1000 వరకు కరుణించువాడనై ఉన్నాను. ఇది మనకందరికూ చాలా పరిచయమైనటువంటి వాక్య భాగమే. ఆనాడు దేవుడు తన స్వాస్థ్యమైనటువంటి ఇశ్రాయేలు ప్రజలకు ఇచ్చిన ఆజ్ఞలలో ఇది మొట్టమొదటిది అని మనకు తెలుసు. నేటికిని క్రైస్తవులం అయినటువంటి మనము దీనిని మొట్టమొదటి ఆజ్ఞగా భావిస్తూ గౌరవిస్తూ ఉండాలనేటువంటిది మన యొక్క భావన అయి ఉన్నది. మనము ఈ దినమందు ఆరాధించేటువంటిది తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ, త్రియేక దేవుని ఆరాధిస్తూ ఉంటాము. ఆ దినములలో ఇశ్రాయేలు ప్రజలు యెహోవాను నేరుగా ఆరాధిస్తూ ఉండేవారు. ఇక్కడేమని చెప్పబడుతున్నదంటే, నీ దేవుడనైన యెహోవాను నేనే. నేనే దాసుల గృహమైన ఐగుప్తు దేశములో నుండి నిన్ను వెలుపలికి రప్పించితిని అని చెప్పబడుతున్నది. ఈ 2 దేవుడు ఇశ్రాయేలు ప్రజలకు తాను వారికి ఏమై ఉన్నాడో మొట్టమొదటిగా తెలియజేస్తూ ఉన్నాడు. ఆయన వారికి దేవుడను అని చెప్తూ ఉన్నాడు. తర్వాత తాను వారి పట్ల ఏ గొప్ప ఆశ్చర్యక్రియలు జరిగించున్నాడో, ఐగుప్తు నుండి ఏ విధంగా విడిపించినాడో తెలియజేస్తూ ఉన్నాడు. దేవుడు అనగానే మనము రకరకములైనటువంటి అభిప్రాయములను, భావనలను కలిగి ఉంటూ ఉంటాము. వాటిలో ఒకటి ఏమిటంటే, దేవుడు మహాశక్తివంతుడు అనేటువంటిది. ఆయన యొక్క శక్తి సామర్థ్యములు అనేటువంటిది ఊహించటకు మనకు చేత కాదు. ఎందుకంటే ఈ యొక్క విశ్వమంతటిని మనం గమనించినట్లయితే దానిలో చేయబడినటువంటి ఈ యొక్క నక్షత్ర రాశులు గాని, వాటి చుట్టూ తిరిగేటువంటి ఇతర గ్రహాలు గాని, వాటి చుట్టూ తిరిగేటువంటి ఇతర ఉపగ్రహాలు గాని, వీటి యొక్క వ్యాప్తి అనేటువంటిది, ఇవి ఎంత పనిచేస్తున్నటువంటి తీరనేటువంటిది మనకు అర్థం కానటువంటి పరిస్థితిగా ఉంటున్నది. వీటన్నిటినీ నిర్మించినటువంటి వాడు దేవుడై ఉన్నాడు. అది ఆయన యొక్క శక్తికి నిదర్శనంగా ఉన్నది. దేవుడు సర్వశక్తివంతుడై ఉన్నాడు. ఆయన చేయలేనటువంటి విషయం అంటూ ఏమీ లేదు. ఆయనను గురించి అనేక విధాలుగా బుద్ధిహీనంగా మాట్లాడేటువంటి వారు అనేక మంది ఉన్నారు. మనకు ఉన్నటువంటి అవగాహన చాలా తక్కువ. సైన్స్ వివరించగలిగినటువంటిది కొన్ని అంశముల వరకే పరిమితమై ఉన్నది. మిగిలినటువంటి వాటిని దేవుడు మాత్రమే వివరించగలడు. మనుషునికి వివరించడానికి అది సాధ్యపడదు. సైన్స్ లో కూడాను అనేక సిద్ధాంతాలు అనేటువంటివి ఉన్నాయి. ఆ సిద్ధాంతాల ప్రకారము మనము ఎన్నడూ ఊహించని విధముగా పరిస్థితులు ఉండవచ్చు అనేటువంటిది అక్కడ ప్రూవ్ చేయటం జరిగింది. ఇదంతా కూడాను సైన్స్ చెప్పేటువంటి విషయం. ఇక సైన్స్ కు అందనటువంటివి చెప్పేటువంటిది కేవలము దైవ గ్రంథమై ఉన్నది. ఈ దైవ గ్రంథములో అన్నిటినీ వివరిస్తూ ప్రతిదానిని పూసగుచ్చినట్టుగా వివరించలేదు. గాని మనుషునికి అవసరమైనటువంటి విషయములను, ఆత్మకు సంబంధమైనటువంటి విషయములను వివరించటం అనేటువంటిది జరిగింది. దీనిని మన యొక్క దీపంగా మనం పెట్టుకున్నట్లయితే, దీని ప్రకారం మనకు ముందుకు సాగినట్లయితే, మన యొక్క జీవితము దేవునిని సంతృప్తి పరిచేటువంటిదిగా, దేవునిని కీర్తించేటువంటిదిగా ఉండగలదు. ఇక్కడ దేవుడు ఇజ్రాయేలు ప్రజలతో నేను మీ దేవుడనై ఉన్నాను అని చెప్తున్నాడు. ఎందువలన ఆయన వారి దేవుడై ఉన్నాడంటే, దేవుడు తన ప్రజలైనటువంటి ఇజ్రాయేలీయులను తన స్వాస్థ్యంగా స్వీకరించి వారితో ఒక నిబంధనను చేసి ఉన్నాడు. ఆ నిబంధన ప్రకారము దేవునిని మాత్రమే, దేవుడైనటువంటి యెహోవాను మాత్రమే వారు ఆరాధించవలసి ఉన్నది. మిగిలినటువంటి దేవతలను గాని విగ్రహములను గాని వారు ఆరాధించుటకు వీలు లేదు. అది నిబంధనలో ఒక పాయింట్ అయి ఉన్నది. కాబట్టి ఈ నిబంధన ప్రకారము వారు కేవలము దేవునిని ఆరాధించబద్ధులై ఉన్నారు. కానీ అనేక మార్లు ఇజ్రాయేలు ప్రజలు చేసినటువంటి యొక్క నిబంధనను మర్చిపోయి తమ ఇష్టానుసారంగా ప్రవర్తించడం వలన, తమ సంకుచిత భావనముల వలన ఇతరులు ఏమి చేస్తున్నారు, ఇతరులు ఏ విధంగా ఉంటున్నారో వారిని చూసి వీరు కూడా అదే రకంగా ఉండాలనేటువంటి ఉద్దేశం చేత దేవుని చిత్తమును పక్కన పెట్టి తమ ఇష్టానుసారంగా నడుచుకునటం వలన వారు దేవుని నుండి దూరంగా తొలగిపోయినట్లుగా మనం చూస్తూ ఉన్నాము. ఐగుప్తు నుండి వారు విడిపింపబడేటప్పుడు దేవుడు ఏ విధమైనటువంటి ఆశ్చర్య కార్యములను చేసి ఉన్నాడో దేవుడు వారికి తెలియజేస్తూ ఉన్నాడు. దేవుడు మన జీవితంలో సహా ఎన్నో ఆశ్చర్య కార్యములను జరిగించి ఉంటాడు. ఆయన మంచి వారిని, చెడ్డవారిని, ప్రతి ఒక్కరిని ప్రేమించేటువంటి దేవుడై ఉన్నాడు. మన బ్రతుకులో మనం ఆయన తట్టు తిరిగి ఆయనను తెలుసుకొని ఆయనకు విధేయులమై జీవించాలనేటువంటి ఉద్దేశం చేత దేవుడు, నువ్వు మంచివాడవైనప్పటికీ చెడు సంబంధమైనటువంటి ఆలోచనలు కలిగి ఉన్నప్పటికీ ఆయనను తెలుసుకొనవలననేటువంటి ఉద్దేశం చేత ఆయన ప్రేమను నీకు చూపేటువంటి వాడై ఉంటుంటాడు. ఈ ప్రేమను నీవు గ్రహించి ఆయన యొక్క సన్నిధిలోనికి వెళ్లి ఆయన కుమారునిగా నిన్ను నీవు అర్పించుకుని ఆయనతో నిబంధన చేసి ముందుకు సాగుటకు ప్రారంభించినప్పుడు దేవునితో నీ యొక్క వ్యక్తిగత జీవితం అనేటువంటిది, ఆత్మీయ జీవితం అనేటువంటిది అప్పుడు ఆరంభమవుతూ ఉంటుంది. చాలా మంది వ్యక్తిగత జీవితమును దేవునితో ప్రారంభించేటువంటి వారు ఉంటూ ఉంటారు. అయితే వారు ఈ లోకంలో ముందుకు సాగుతున్నప్పుడు చుట్టూ ఉన్నటువంటి అనేకమైనటువంటి ఇతర అంశములను చూస్తూ ఇతరులు ఏ విధంగా ప్రయోజనం పొందుతూ ఉన్నారో, ఈ లోక సంబంధమైనటువంటి ఆశలు, తలంపులు, ఈ లోక సంబంధమైనటువంటి ఆలోచనలు వారిలోనికి రావటం వలన కాలము ఎక్కువ అవుతూ ఉన్న కొలది వారి యొక్క బ్రతుకులో వాటి పట్ల మొగ్గు చూపటం అనేటువంటిది దేవునికి ఇవ్వవలసినటువంటి ప్రథమ స్థానమును ఇవ్వకుండా వారు దూరంగా దేవుని నుండి తొలగిపోవటం అనేటువంటిది జరుగుతూ ఉంటుంది. దేవునికి మొట్టమొదటి స్థానమును ఇవ్వవలనని దైవగ్రంథం సెలవిస్తూ ఉన్నది. అయితే అనేక మార్లు మనం ఇచ్చేటువంటి స్థానము మొట్టమొదటిగా ఉండదు గాని అది అనేక మార్లు మన ఇష్టమైతే ఇచ్చేటువంటిది గాను, లేకపోతే లేనటువంటిది గాను ఉంటూ ఉంటుంది. ఈ విషయమును మనము హృదయాంతరంగంలో ఎప్పటికప్పుడు సరిచూచుకునవలసి ఉన్నది. నీవు దేవునిని ప్రేమించేటువంటి వాడవైనట్లయితే ఆయన వాక్యమునకు లోబడి ఉంటావు. నీవు దేవునిని ప్రేమించేటువంటి వాడవైనట్లయితే ఆయన సన్నిధిని ఆశించేటువంటి వాడుగాను, ప్రేమించేటువంటి వాడుగాను ఉంటావు. నీవు దేవునిని ప్రేమించేటువంటి వాడవైనట్లయితే వాక్యానుసారంగా తప్ప మరొక విధంగా నడుచుకున్నటకు నీవు ఇష్టపడేటువంటి వాడవుగా ఉండవు. ఇవన్నీ కూడా దేవునిని ప్రేమించేటువంటి వారి లక్షణములై ఉంటూ ఉన్నవి. ఈ దినమందు అనేకమైనటువంటి దేవుని యొక్క కృపలను పొందినటువంటి నీవును నేనును ఏ విధంగా అన్నాము, ఆయనను ప్రేమిస్తూ ఉన్నామా, ఆయనకు మన యొక్క జీవితంలో మొదటి స్థానమును ఇచ్చేటువంటి వారంగా ఉంటున్నామా, లేకపోయినట్లయితే మన ఇష్టానుసారంగా మనకు తోచినప్పుడు, మనకు నచ్చినప్పుడు మనము ఆయనకు స్థానమునిచ్చి మిగిలినటువంటి సమయములలో మన ఇష్టానుసారంగా బ్రతికేటువంటి వారంగా ఉంటున్నామా మనము పరీక్షించుకునవలసి ఉన్నది. ఈ సందర్భంలో దేవుడు నేను తప్ప వేరొక దేవుడు నీకు ఉండకూడదు అని కరాఖండిగా చెప్తూ ఉన్నాడు. మనకి స్వలాభం అనేటువంటిది కలిగినట్లయితే మనము దేవునిని ఆరాధించేటువంటి వారంగాను, మనకు రావలసినటువంటి లాభం గనుక, ఏ సంబంధమైనటువంటి ప్రయోజనం గనుక జరగకపోయినట్లయితే, సమకూడకపోయినట్లయితే మనము దేవుని నుండి దూరం అయిపోయేటువంటి వారంగాను ఉంటూ ఉంటాము. అది సరైనటువంటిది కాదు. ఎందుకంటే దేవుని ఎడల నువ్వు సరైనటువంటి అవగాహన కలిగినటువంటిది వాడవైనట్లయితే దేవుడు తన కుమారుని పంపి నీ నిమిత్తమే నా నిమిత్తమే తన ప్రాణమును కూడా అర్పించు విధముగా ఆయనను బలియాగంగా అర్పించి నిన్ను విడిపించు నిమిత్తమై ఆయన కరుణ చూపి ఉన్నాడు. కాబట్టి దాని ముందు నీవు నీ స్వప్రయోజనములను, ఈ లోక సంబంధమైనటువంటి ప్రయోజనములను పోల్చి చూచినప్పుడు అవి ఏ విధంగానూ ఎండ తగినటువంటివి కాదు. దేవుడు తనను ఆరాధించేటువంటి వారు తన నిమిత్తమై శిక్షనైనను అవమానమునైనను భరించటకు సిద్ధముగా ఉండాలని ఆశిస్తూ ఉంటాడు. తన బిడ్డలైనటువంటి వారికి అదే విధమైనటువంటి పరిస్థితులు ఎదురైనప్పుడు వారు వాటిని సంతోషంగా ఎదుర్కొన్నట్లుగా మనం చూస్తూ ఉంటాం. పౌలు యొక్క జీవితంలో ఎన్నో విషయములను మనం చూస్తూ ఉంటాం. అదేవిధంగా ఆదిమ అపోస్తలులైనటువంటి వారు, మిగిలినటువంటి దేవుని బిడ్డలైనటువంటి వారు ఎవరైనప్పటికీ వారు ఎన్నో విధములుగా శ్రమపడి దేవుడు తమ యొక్క జీవితంలో పంపేటువంటి ఆ యొక్క పరీక్షలలో నెగ్గినటువంటి వారై దేవునికి తప్ప తాము ఎవరికి తలవంచకూడదని దానికి కట్టుబడినటువంటి వారే ముందుకు సాగినటువంటి వారుగా ఉన్నారు. ఎంతో మంది భక్తులైనటువంటి వారు తమ జీవితములను సహా దేవుని యొక్క బలిపీఠం మీద అర్పించినటువంటి వారే అన్నారు. అంటే తమ యొక్క జీవితములను సువార్త నిమిత్తమును ప్రభు నిమిత్తమును త్యాగం చేసినటువంటి వారుగా మనము చూడవచ్చు. మన జీవితములలో దేవునికి ఇవ్వవలసినటువంటి స్థానమును అనేక సార్లు మనము ఇతరమైనటువంటి వాటికి, ఇతరులకు ఇచ్చేటువంటి విధంగా ఉంటూ ఉంటాము. వీటిలో కొన్ని సందర్భములను మనం గమనించినట్లయితే, ధనాపేక్ష అనేటువంటిది ఒకటి, రెండవది పదవీ వ్యామోహం అనేటువంటిది, మూడవది పాపులారిటీ అనేటువంటిది, నాలుగవది మనుషులను సంతోష పెట్టడం అనేటువంటిది, మనం ప్రేమించేటువంటి వ్యక్తిని కోరుకొనటం అనేటువంటిది, ఐదవది పేరు ప్రతిష్టలు అనేటువంటిది, కులం అనేటువంటిది, ఇలాంటివికి ఎన్నో చెప్పవచ్చు. మనము దేవుని స్థానములోనికి దేనిని తీసుకుని వచ్చినప్పటికీ అది సరైనటువంటిది కాదు. దేవునికి, దేవుని చిత్తమునకు మన యొక్క జీవితంలో మొదటి స్థానమును ఇవ్వవలసినటువంటి వారమై ఉన్నాము. చాలా మంది దేవునిని నమ్మేటువంటి సమయములో వారి జీవితములో అడ్డుబండలుగా ఉన్నటువంటి వాటిని తీసివేయటానికి వారు కొన్నిసార్లు అంత సుముఖంగా లేకపోవటం వలన, ఆ విధముగా దేవునికి ఇవ్వవలసినటువంటి స్థానమును దేవునికే ఇచ్చుటకు వారు అంగీకరించకపోవటం వలన వారు దేవుని నుండి దూరమైపోయినట్లుగా నేను ఎంతో మందిని చూచాను. చాలా మంది యవనస్తులు వారు దేవుని యొక్క సన్నిధిలోనికి వచ్చి వారికి కొంత గ్రహింపు కలుగుతున్నప్పుడు వారు దేవుని సంపూర్ణ హృదయముతో ఆరాధించాలంటే, ఆయనకు నమ్మకస్తులై ఆయనను సొంత రక్షకునిగా అంగీకరించాలని అంటే ఏమి చేయాలి అని వారు అడిగినప్పుడు, దేవునికి మొదటి స్థానమును వారు ఇవ్వవలనని సేవకులైనటువంటి వారు చెప్పిన సమయములలో వారు తమ జీవితములలో దేవునికన్నా ఎక్కువగా ప్రేమించేటువంటి ఇతరమైనటువంటి వ్యక్తులు ఉండటం వలన, బాయ్ ఫ్రెండో గర్ల్ ఫ్రెండో మరొకరు ఉండటం వలన, వారు దేవునికన్నా వారిని ఎక్కువగా ప్రేమించటం వలన వారు నేను ఆ విధంగా చేయలేనండి, నాకున్నటువంటి స్నేహితుని స్నేహితురాలిని నేను విడిచిపెట్టలేను అని దేవుని నుండి దూరంగా వెళ్ళిపోయినట్లుగా నేను అనేక మందిని గమనించాను. ఇదే విధమైనటువంటిది ధనాపేక్ష అనేటువంటిది కూడాను. డబ్బునకు నువ్వు దాసుడు అయి ఉన్నప్పుడు, డబ్బును నీవు దేవునికన్నా ఎక్కువగా ప్రేమించేటప్పుడు దేవుని యొక్క సన్నిధి నీకు తక్కువగా ఉంటూ ఉంటుంది. దేవుని యొక్క సన్నిధిలోనికి వచ్చి కూర్చుంటే ఆ సమయము నీకు వ్యర్థమైపోయినటువంటిదిగా అనిపిస్తూ ఉంటుంది. అదే సమయము నీ యొక్క వ్యాపారంలోనూ ధనార్జనలోనూ స్పెండ్ చేసినట్లయితే నీకెంతో డబ్బు వచ్చి ఉండేది అనేటువంటి ఆలోచన చేత నీవు దేవుని సన్నిధి కన్నా నీ యొక్క ధనాపేక్షను మాత్రమే మొట్టమొదటి పెట్టేటువంటి వాడవై ఉంటూ ఉంటావు. మూడవది పదవీ వ్యామోహం అనేటువంటిది, మనుషులను కుళ్ళిపోయేలాగా చేసేటువంటిది ఈ పదవీ వ్యామోహం అనేటువంటిది. మన చుట్టూ ఉన్నటువంటి ప్రపంచమును మనం చూస్తూ ఉన్నాము. దీనిలో పదవి కోసము ప్రజలు పడేటువంటి, నాయకులు పడేటువంటి ఆరాటం అనేటువంటిది అది ఏ విధమైనటువంటిదో మనం చూడగలము. దేనికైనా వారు రెడీగానే ఉంటున్నారు. ఎంత డబ్బైనా ఖర్చు పెట్టడానికి, ఏ విధమైనటువంటి అరాజకమైనా సృష్టించడానికి, మనుషులకు విరోధంగాను తామును ఎన్నుకున్నటువంటి ప్రజలకు విరోధంగా రాజ్యాంగమునకు విరోధంగా చేసేటువంటి తప్పిదములు ఎన్నైనను ఎప్పుడైనాను చేసేందుకు వారు వెనకాడేటువంటి వారుగా ఉండటం లేదు. ఇది మనుషులలో పాతుకుపోయినటువంటి ఆలోచన అయి ఉంటుంది. వారు కొంత డబ్బు సమకూరిన తర్వాత రాజకీయాల్లోనికి ప్రవేశించటము, ఆ రాజకీయాల్లోకి వెళ్లిన తర్వాత అప్పుడు వారు తమకున్నటువంటి ఆ ధనధాన్యములను, డబ్బును, ఆస్తిపాస్తులను చక్కబెట్టుకోవటము, మరింత ధనమును సమకూర్చుకునటం, ఇది రొటీన్ అయిపోతూ ఉన్నది మనుషులకు. ఈ విధంగా మనము అనేక మందిని మన చుట్టూ చూస్తున్నాము. ఈ క్రమంలో నీవు నీ యొక్క విశ్వాసమును సహితమును విడిచిపెట్టి వేయటకు అడ్డదారులు తొక్కేటువంటి వాడుగా ఉండగలవు. నీవు నమస్కరించకూడనటువంటి దేవతలకు, విగ్రహములకు నమస్కరించేటువంటి వాడవుగా ఉండగలవు. నీ వారితో ఏకమై ఏమైనా చేయటకు వారి యొక్క అండదండల నిమిత్తమై, వారి యొక్క సహవాసము నిమిత్తమై, వారి యొక్క సపోర్ట్ నిమిత్తమై ఏదైనా నువ్వు చేసేటువంటి వాడు గానీము కాగలవు. ఇది దేవుడు మెచ్చేటువంటి విషయము కానే కాదు. కొంతమందికి పాపులారిటీ కోసం వారు దేవుణ్ణి త్యాగం చేసేటువంటి వారుగా ఉంటూ ఉంటారు. వారికి చాలా పాపులర్ మనుషులు అవ్వాలనేటువంటి ఉద్దేశం, కోరిక హృదయంలో దృఢంగా ఉంటూ ఉంటుంది. దీని నిమిత్తమే వారు దేవుని వాక్యమును ప్రక్కన పెట్టివేసి వారి ఇష్టానుసారంగా ప్రవర్తించేటువంటి వారుగా ఉంటూ ఉంటారు. డబ్బును వారు ఖర్చు చేసేటువంటి విషయంలో దేవుని వాక్యమునకు విరోధముగా ప్రవర్తించచ్చు. తమ ఇష్టానుసారంగా మనసాక్షిని చంపుకొనచ్చు. పాపులారిటీ అనేటువంటిదే వారికి కావలసిన సమస్తమని వారు దేవుని విడిచిపెట్టి తిరిగేటువంటి వారుగా ఉంటుంటారు. కొంతమంది మనుషులను సంతోష పెట్టడం అనేటువంటిది తమకి ఆధారంగా చేసుకుంటూ ఉంటారు. వారికి కొంతమంది నాయకులైనటువంటి వారు ఉంటారు. కాబట్టి ఆ నాయకులను సంతోష పెట్టినట్లయితే వీరికి ఉన్నటువంటి ఆ యొక్క పీఠములు కదలకుండా ఉంటాయని, వీరికి ఇవ్వబడినటువంటి ఆ ప్రయోజనములు అనేటువంటివి వాటికి ఏ విధమైనటువంటి ప్రాబ్లం ఉండదనేటువంటి ఉద్దేశం చేత వారిని సంతోష పెట్టే విధంగా వీరు ఎప్పుడూ నడుచుకునేటువంటి వారుగా ఉంటారు. వీరి హృదయాంతరంగంలో వీరికి కొన్ని కన్విక్షన్స్ అనేటువంటివి కానీ అవి కానీ ఏమీ ఉండవు. ఇక వారు ఏది ఇష్టపడితే అది చేయటమే వీరి యొక్క పరమావధి అని భావించేటువంటి వారుగా ఉంటూ ఉంటారు. కొంతమందికి పేరు ప్రతిష్టలు అనేటువంటివి, అదేవిధంగా కులం అనేటువంటివి కూడాను దేవుని నుండి మనుషులను దూరం చేసేటువంటివిగా దీనివల్ల మనం చూస్తూ ఉన్నాం. నేను ఒక వ్యక్తి దగ్గర నుంచి ఇలా విన్నాను. ఒకే సంఘమునకు చెందినటువంటి మనుషులు వారు దైవారాధనను కుల ప్రాతిపదికగా ఒకరు ఒక చోట మరొకరు మరొక చోట చేసుకుంటున్నట్లుగా నాకు చెప్పినప్పుడు నేను ఒకసారిగా ఏమిటి ఇది అని అనుకున్నాను. ఎందుకంటే కులమును బట్టి నీవు వేరేగా దేవునిని ఆరాధించేటువంటి వాడువా? అంటే ఒకే స్థలములో దేవునిని ఆరాధించుచున్నావు, ఒకే సంఘమునకు చెందినటువంటి వారు, కులమును బట్టి రెండు చోట్ల కూడుతూ ఉన్నారు ప్రార్థనకు అని అంటే దాన్ని ఏమని చెప్పాలండి? ఇది చచ్చినటువంటి స్థితిలో ఉన్నటువంటి సంఘములుగా తయారైపోతున్నావు. మనకి దేవుని యొక్క విషయములను పక్కన పెట్టేసి కుల ప్రాతిపదికగా వారు పెళ్లిళ్ళు చేసుకోవటం అనేటువంటిది, చివరికి సంఘముగా కూడటం అనేటువంటిది కూడా కుల ప్రాతిపదికగా కూడుతూ ఉన్నారంటే ఆ సంఘములు ఏ స్థితిలో ఉన్నాయని చెప్పాలి? అక్కడ ప్రార్థన చేయకపోతే ఏమైందంటారు? నాకు అర్థం కాలేదు. ఈ విధంగా అన్యుల ముందు మనము దేవుని నామాన్ని దూషణపాలు చేసేటువంటి వారంగా అనేక సార్లు తయారవుతూ ఉన్నాం. ఇది మనం గుర్తించినప్పటికీ, గుర్తించకపోయినప్పటికీ జరుగుతున్నటువంటి అంశం కానీ నేటి దినముల్లో మనం చూడవచ్చు. ఇక నాలుగవ వచనములో, పైన ఆకాశం అందే గాని క్రింద భూమి అందే గాని, భూమి క్రింద నీళ్ల అందే గాని ఉండు దేని రూపమునైనను విగ్రహమునైనను నీవు చేసుకునకూడదు, వాటికి సాగిలపడకూడదు, వాటిని పూజింపకూడదు అని చెప్పబడినది. ఇక్కడ చెప్పబడినటువంటి విషయం ఏమిటంటే దేవుని స్థానంలో ఏ విగ్రహమునకైనా రూపమునకైనా మనము పైన చెప్పబడినటువంటి ఏ పనైనా చేయకూడదు. అంటే వాటికి సాగిల పట్టడం అనేటువంటిది, వాటిని పూజించటం అనేటువంటివి ఇవేమీ కూడా చేసేటువంటి వారంగా ఉండకూడదు. కొందరు ఏమంటారంటే, యా నేను మొక్కట్లేదండి, నేను ఎప్పుడు కూడాను విగ్రహారాధన చేసేటువంటి వాడను కాదండి. కానీ ఆ సమయంలో మా తరగతి వారు, మా స్కూల్ వారంతా కూడాను ఆ విగ్రహం ఉండేటువంటి ప్రదేశానికి వెళ్ళారండి. వారితో పాటు నేను కూడా వెళ్ళానండి. అందువలన అందరితో పాటు నేను ఆ యొక్క గుంపులో ఉండి, ఆ గుంపుతో పాటు ఆ విగ్రహం ఉండేటువంటి ప్లేస్ కూడా వెళ్ళానండి. నేను కూడా అందరు దండం పెడుతుంటే నేను దండం పెట్టానండి. నా హృదయంలో అయితే వాటికి దండం పెట్టాలనేటువంటిది ఏమీ లేదు, అందరు పెడతా ఉన్నారు కాబట్టి నేను కూడా పెట్టానండి అనేటువంటి వాళ్ళు ఉన్నారు. ఇంకోళ్ళు ఒక్కొక్క అడుగు ముందుకు వేసి వీళ్ళు ఏమంటారంటే, అందరూ గుండు చేయించుకుంటున్నారండి అక్కడికి వెళ్ళినటువంటి వారు, కాబట్టి నేను కూడా గుండు చేయించుకొని వచ్చానండి అని చెప్పేటువంటి వారు ఇంకొంతమంది ఉంటూ ఉంటారు. దేవునికి నువ్వు భయపడేటువంటి వాడు అయినట్లయితే ఇలాంటి సాకులు చెప్పడానికి నీకు ధైర్యం కూడా ఉండదు. దేవుని యొక్క సన్నిధిలో నువ్వు నిలబడి ఈ విధమైనటువంటి సాకులు నువ్వు విమర్శ దినమందు చెప్పలేవు. ఇక్కడ నువ్వు చెప్తే చెప్పవచ్చు, నేను ఇలా చేశానండి, అలా చేశానండి, ఇంతే కదండి నేను చేస్తున్నటువంటిది, కేవలము పూలదండ తీసుకెళ్లి ఆ విగ్రహం దగ్గర పెట్టొచ్చానండి, అమ్మవారి దగ్గర పట్టు వస్త్రాలు పెట్టివచ్చానండి, ఇవా నువ్వు చెప్పేటువంటిది? నువ్వు ఎవరివి? విలువైనటువంటి రక్తం చేత కొనబడినటువంటి క్రైస్తవుడవా? లేకపోయినట్లయితే మూగ విగ్రహములను ఆరాధించేటువంటి ఇతరుల వంటి వాడివా? నీవు ఏమనుకుంటున్నావో నాకైతే తెలియదు. నీవు నీ ఆరాధించేటువంటి దైవము ఏ విధమైన శక్తి కలిగినటువంటి వాడో, జీవము కలిగినటువంటి వాడో, ఆయన సర్వశక్తిమంతుడై ఉన్నాడో నీకు తెలిసినట్లయితే బుద్ధిహీనమైనటువంటి మాటలు పలికేటువంటి వాడివి గాను ఇతరులను బట్టి నువ్వు వారిని సంతోష పెట్టాలని వారి కొరకు నీ వెర్రి వేషములు వేసేటువంటి వాడు గాను ఉండవు. నువ్వు మనిషివైనట్లయితే సరైనటువంటి విధముగా నీవు నీ యొక్క జీవితమును కొనసాగించేటువంటి వాడువై ఉంటుంటావు. మూగ విగ్రహములకు సాష్టాంగపడి నమస్కరించేటువంటి వాడివి, మూగ విగ్రహములకు నీ యొక్క ద్రవ్యమును చందాలిచ్చేటువంటి వాడివి. ఇవన్నీ చేస్తూ నువ్వు క్రైస్తవుడవని అనిపించుకుంటున్నావా? క్రైస్తవుడవా నువ్వు? ఒకనాడు నీవు ఏడవలసినటువంటి పరిస్థితి వస్తూ ఉంటుంది. ఆ దినమందు హడావుడిగా నువ్వు అప్పటికప్పుడు అన్ని సరిచేసుకున్న వలనని నువ్వు భావిస్తే భావించవచ్చునేమో, కానీ ఆ దినం అది సాధ్యపడేటువంటిది కాదు. నీవు ఈ దినమున నేను కళ్ళు తెరిచినట్లయితే బుద్ధిహీనమైనటువంటి మాటలన్నీ చెప్పడం మానివేసి జీవము గల దేవుణ్ణి జీవము కలిగినటువంటి వాడుగా జీవము గల క్రైస్తవుడిగా నీవు ఆరాధించటం అనేటువంటిది ప్రారంభించినట్లయితే అది నీకు మేలై ఉన్నది. పైన మనం చదువుకున్నటువంటి 5-6 వచనాల్లో ఏదయనగా నీ దేవుడనైన యెహోవానగు నేను రోషం గల దేవుడను, నన్ను ద్వేషించు వారి విషయంలో 3-4 తరముల వరకు తండ్రుల దోషమును కుమారుల మీదకి రప్పించుచు, నన్ను ప్రేమించి నా ఆజ్ఞలు గైకొని వారిని 1000 తరముల వరకు కరుణించువాడనై ఉన్నాను అని వ్రాయబడి ఉన్నది. ఇక్కడ దేవుడు తాను ఎలాంటి వాడు, ఆయనను ఆరాధించుతూ ఆయనకు లోబడి ఉండే వారికి వచ్చేటువంటి దీవెనలు ఎలాంటివో చెప్తూ ఉన్నాడు. అదేవిధంగా ఆయనను విడిచి ఆయనకు లోబడి వారి మీదకి వచ్చే శాపములు ఎలాంటివో చెప్పబడుతూ ఉన్నాయి. దేవుడు పరిశుద్ధుడైనటువంటి వాడు, ఆయన ఇష్టానుసారంగా నీవు ఆయనను ఆరాధించేటువంటి వాడమైనట్లయితే అప్పుడు నీకు వచ్చేటువంటి దీవెనలు 1000 తరముల వరకు ఉండనై ఉన్నామని చెప్తూ ఉన్నాడు. ఒకవేళ నీవు ఆ విధంగా చేయకపోయినట్లయితే ఆయన నీ మీదకి పంపేటువంటి శాపములు 3-4 తరముల వరకు ఉండనై ఉన్నామని చెబుతూ ఉన్నాడు. ఈ విధంగా దేవుడు న్యాయవంతుడైనటువంటి వాడై ఆయనను ప్రేమించేటువంటి బిడ్డల పక్షమున ఆయన నిలిచేటువంటి వాడై ఉన్నాడు. ఈ లోకములో నీవు దేనిని ఎంచుకుంటున్నావు? ఈ లోకములో నీవు పరీక్షింపబడతావు. నీవు బుద్ధిహీనులైనటువంటి వారు, ఈ లోక సంబంధులైనటువంటి వారు ఎంతో ఫ్లరిష్ అవుతున్నట్లుగా, ఆశీర్వదింపబడుతున్నట్లుగా, దినదినాభివృద్ధి చెందుతున్నట్లుగా నీకు ఈ లోకంలో కనబడుతూ ఉంటుంది. దానిని చూచి నీవు మోసపోయేటువంటి వాడవైనట్లయితే దేవుని అందరి నీ యొక్క విశ్వాసమును విడిచిపెట్టి నీవు కూడా ఆ విధంగా ప్రవర్తించేటువంటి వాడమైనట్లయితే నీవు వారి వలనే కొంత ఫ్లరిష్ అయితే అవ్వవచ్చునేమో తెలియదు నాకు. అయితే ఆ తర్వాత నీవు పడవలసి ఉన్నటువంటి ఇబ్బంది అనేటువంటిది నీకు తెలియను, కానీ దానిని గురించి నీవు ఆలోచించటం లేదు. కానీ ఈ దినమందు నీవు పొందనై ఉన్నటువంటి ఈ లోక సంబంధమైనటువంటి భోగముల నిమిత్తమై ధనధాన్యముల నిమిత్తమై మాత్రమే నువ్వు ఆలోచించేటువంటి వాడుగా ఉన్నావు. అయితే దేవుడు నిన్ను ఎప్పుడు బలవంత పెట్టేటువంటి వాడు కాడు, గాని నీకు సంపూర్ణమైనటువంటి స్వేచ్ఛను అనుగ్రహించేటువంటి వాడుగా ఉన్నాడు. నీకు కావలసిన వాటిని నిర్ణయించుకునవలసినది నీవే అయి ఉన్నావు. దీవెన నీ ముందు ఉంచబడినది, శాపం కూడా నీ ముందు ఉంచబడినది. దేనిని కావలనో దానిని ఎంచుకుని దాని ప్రకారం చేసుకునవలసినటువంటిది నీవై ఉన్నావు. నీవు ఈ దినమందు తీసుకుని కొనసాగేటువంటి నిర్ణయం చొప్పున నీ యొక్క ఫ్యూచర్ అనేటువంటిది ఆధారపడనై ఉన్నది. అది నీవు ఎన్నటికి మర్చిపోకుండా ఉన్నట్లయితే మంచిది. దేవుని ఎంచుకునవలసినటువంటి సమయాలు, పరిస్థితులు రకరకాలుగా ఉంటూ ఉంటాయి. కొన్ని సాధారణ పరిస్థితులుంటాయి. సాధారణ పరిస్థితులలో మనం ఏమి చేస్తున్నాము, ఏ రకంగా మన చాయిసెస్ ఉంటున్నవి, అంటే సాధారణ పరిస్థితులు అంటే డే టు డే లైఫ్ లో ఏ విధమైనటువంటి ఒత్తిడి లేదు, ఎవరు నిన్ను ఇబ్బంది పెడతలేదు, నీ అంతటా నీవు స్వేచ్ఛాయుతంగా ఏ విధమైనటువంటి నిర్ణయములను తీసుకునేటువంటి వాడుగా ఉంటున్నావు, దేవుని పక్షముగా ఉండాలనేటువంటి నిర్ణయమును తీసుకునేటువంటి వాడుగా ఉంటున్నావా, లేకపోతే షార్ట్ కట్ మెథడ్స్ అనేటువంటివి ఈ లోక సంబంధులైనటువంటి వారు తీసుకునేటువంటి నిర్ణయములను తీసుకుని పనులు తొందరగా పూర్తయిపోతాయండి, ఫైల్ అనేటువంటివి అక్కడ పెట్టుకుని ఉండటం అనేటువంటిది జరగదండి, వెంటనే మా పని పూర్తయిపోతుందండి అని ఈ లోక సంబంధమైనటువంటి వారు చేసేటువంటి పద్ధతులను వాడేటువంటి వాడుగానే ఉంటున్నావా. రెండవది, కొంతమంది కేవలము ఈ వరల్డ్లీ బెనిఫిట్స్ ఉంటేనే దేవునిని ఎంచుకునేటువంటి వారుగా ఉంటుంటారు. మీరు అన్యుల యుద్ధకు వెళ్ళి దేవుడు ఇలాంటి వాడు, యేసుక్రీస్తు ఇలాంటి వాడు, పరిశుద్ధుడు, ఆయన నిత్య జీవమును అనుగ్రహించేటువంటి వాడు, ఆయనను మీరు నమ్ముకున్నట్లయితే మీకు మేలు కలుగుతుంది, ఆయన నిత్య జీవం అనుగ్రహిస్తాడు అని మీరు ఈ స్వార్థను చెప్పినట్లయితే వాళ్ళంతా విని చివరికి ఏమంటారు ఏమంటారంటే, మీ దేవుడిని నమ్ముకున్నట్లయితే మాకు ఏ రకమైనటువంటి మేళ్లు కలుగుతాయి, ఈ వ్యాపారం అభివృద్ధి పొందుతుందా, మాకున్నటువంటి కష్టాలు తొలగిపోతాయా, ఇలాంటి ప్రశ్నలు అడుగుతుంటారు. అంటే వారు అడిగేటువంటి ప్రశ్నలు ఏంటంటే, రానైనటువంటి జీవితమునకు సంబంధించినటువంటివి, ఆత్మకు సంబంధించినటువంటి అవగాహన వారికి ఏమి లేకపోవటం వలన వారు ఈ యొక్క వ్యాపారములను, ఇహ సంబంధమైనటువంటి జీవన బంధములో ఏ విధంగా వారు ఫ్లరిష్ కాగలరు, అభివృద్ధి చెందగలరు అనేటువంటి కోణములో మాత్రమే వారు అడుగుతూ ఉంటారు. అవి మాత్రమే వారి మనసులో పనిచేసేటువంటివిగా ఉంటూ ఉంటాయి. ఈ దినములలో క్రైస్తవుల సహితము, విశ్వాసుల సహితము ఈ విధంగా తయారైపోవటం అనేటువంటిది చాలా విచారకరమైనటువంటి స్థితి. సమస్తమును ఎరిగినటువంటి వాడవే, రానున్నటువంటి జీవితం ఒకటి ఉన్నదని, దానిని నిర్ణయించేటువంటివి ఏమిటని తెలిసినటువంటి వాడవి సహితము, నీవు కేవలము వరల్డ్లీ బెనిఫిట్స్ ను ఆధారంగా చేసుకుని నిర్ణయములు తీసుకునేటువంటి వాడుగా ఉన్నట్లయితే నీవు కేవలము బుద్ధిశూన్యుడు అని గ్రహించుకునవలసి ఉంటుంది. కొంతమంది స్వలాభాన్ని, స్వప్రయోజనాన్ని దేవుని చిత్తమునకు అవి భిన్నంగా ఉన్నప్పటికీ ఎంచుకునేటువంటి వారుగా ఉంటారు. స్వలాభము, స్వప్రయోజనము అనేటువంటి వాటిని బేస్ చేసుకుని వారు నడవలసినటువంటి మార్గమును ఎంచుకునేటువంటి వారుగా ఉంటూ ఉంటారు. ప్రార్థించటం అనేటువంటిది దేవునిపై ఆధారపడటం అనేటువంటిది ఉండవు. దేవుని వాక్యానుసారంగా వారు చేస్తున్నటువంటి క్రియలు గాని, తలంచేటువంటి తలంపులు గాని ఉన్నవా అని వాటిని బేస్ చేసుకుని వారు తీసుకునే నిర్ణయములు ఉండవు. అంటే వారు తీసుకునేటువంటి నిర్ణయాలు ఎలా ఉంటాయంటే, మనీకి సంబంధించినటువంటివి లేకపోతే మెటీరియల్ బెనిఫిట్ ఉంటేనే వాళ్ళు నిర్ణయాలని తీసుకుంటూ ఉంటారు. అంటే వాటి వైపునకే వారు మొగ్గు చూపేటువంటి వారుగా ఉంటూ ఉంటారు. కొంతమంది సోషల్ స్టేటస్ ని తీసుకుంటూ ఉంటారు. పరువు ప్రతిష్టలకు భంగం కలగకుండా ఉన్నట్లయితే అప్పుడు ఉదయాన్నే ఎంచుకునేటువంటి వారుగా ఉంటుంటారు. వీటిలో దేనికైనా సరే భంగం కలిగేలాగా ఉన్నట్లయితే, నీవు నిమ్న జాతికి చెందినటువంటి వాడివి, నిమ్న కులమునకు చెందినటువంటి వాడివి, నీవు దేవుని బిడ్డవా అని ఎవరైనా అనేలాగా ఉన్నట్లయితే, హేళన చేసేలాగా ఉన్నట్లయితే, వారు ఆ సమయంలో నేను కాదండి, నేను దేవుని బిడ్డను కాదు అని చెప్పేటువంటి స్థితిలోనూ, లేకపోతే నేను క్రైస్తవుడను కానని చెప్పేటువంటి స్థితిలోనూ ఉంటుంటారు. కొంతమంది మెంటల్ గ్రాటిఫికేషన్ గురించి ఆలోచిస్తూ దాన్ని బేస్ చేసుకుని వారు నిర్ణయాలు తీసుకునేటువంటి వారుగా ఉంటుంటారు. అంటే మనకు ఇష్టమైనటువంటిది, మనం బహుగా ఆశించేటువంటిది, లేదా మనం ప్రేమించేటువంటి వ్యక్తి, ఇవన్నీ కూడాను మనకు చాలా ఇష్టమైనవిగా ఉంటూ ఉంటాయి. కాబట్టి ఏది ఏమైనప్పటికీ ఇది మాత్రమే మనకు డ్రైవ్ చేసేటువంటిదిగా ఉండటం వలన దానిని బట్టే మనం ముందుకు వెళ్ళేటువంటి వారంగా ఉంటాం. కానీ ఇక మనకు ప్రార్థన అనేటువంటిది, ఇంకోటి అనేటువంటిది, ఇవన్నీ కూడాను పక్కన పెట్టేసేటువంటి వారంగా ఉంటూ ఉంటాం. అయితే నిజమైనటువంటి దేవుని బిడ్డలైనటువంటి వారు తమ కంఫర్ట్స్ ను విడవలసినటువంటి పరిస్థితులలో దేవునిని ఎంచుకున్నారు. మనము మిషనరీలను గురించి ఆలోచించినప్పుడు వారికి ఉన్నటువంటి కంఫర్ట్స్ ఆ దేశములలో అవన్నీ కూడా విడిచిపెట్టి ఇక్కడికి ఎక్కడికో వచ్చి మన మధ్యన నివసిస్తూ, మన మధ్యన ఉంటూ, మన భాష వారికి తెలియదు, మన ట్రెడిషన్స్ ఏంటో తెలియదు, కల్చర్ ఏంటో తెలియదు, ఇక్కడ ఉన్నటువంటి అరకొర వైద్య సదుపాయములు గాని, విద్యా సదుపాయములు గాని ఏమి కూడా వారికి సరిపడినటువంటివిగా లేవు. అయినప్పటికీ ఇక్కడే ఉంటూ క్రీస్తు యొక్క సువార్తను ప్రజలకు తెలియజేయాలనేటువంటి ఉద్దేశం చేత, క్రీస్తును బోధించాలనేటువంటి ఉద్దేశం చేత మనుషులు తమ కాళ్లపై తాము ఆధారపడుతూ వారి జీవనమును కొనసాగించే విధంగా వారిని ట్రైన్ చేయాలనేటువంటి ఉద్దేశం చేత వచ్చి వారు ఇక్కడే ఉండి ఇక్కడే చనిపోయి ఇక్కడే పాతబెట్టబడినటువంటి వారు అనేక మంది ఉన్నారు. వారిని గురించి నువ్వు ఎప్పుడైనా ఆలోచించినటువంటి వాడుగా ఉన్నావా? ఈ దినములలో ఎలా ఉన్నదంటే, మనుషులు ఈ యొక్క క్రైస్తవ బోధ అనేటువంటి దానిని రకరకములైనటువంటి ఉద్దేశముల చేత ఎంచుకునేటువంటి వారుగా ఉంటూ ఉన్నారు. కొందరు చిన్నగా ప్రారంభించినటువంటి వారు కార్పొరేట్ స్థాయి బోధకులుగా తయారవుతూ వారు డబ్బే పరమావధి అన్నట్లుగా ప్రవర్తించే విధంగా తయారవుతున్నారు. కొంతమందికి రిటైర్ అయిపోయిన వాళ్ళకి ఇది ఒక పెద్ద బిజినెస్ గా తయారవుతూ ఉన్నది. ఇంకా కొంతమంది విదేశములకు రాసి అక్కడ నుండి డబ్బు తెప్పించుకుంటూ కుబేరులుగా తయారవటం అనేటువంటిది ఇదొక ఎత్తుగడగా తయారవుతూ ఉన్నది. ఈ రకంగా దేవుని నామం అనేక రకములుగా దూషింపబడటానికి కారణం అనేటువంటిది బోధకులలో అనేకులైనటువంటి వారు ఉన్నారు. అందరూ అలాంటి వారిని నేను చెప్పట్లేదు, అయితే అనేకులు ఈ విధంగా తయారయ్యేటువంటి వారుగా ఉంటున్నారు. మొదటిలో బాగా ప్రారంభించి సేవ చేసినటువంటి వారు సైతము రాను రాను డబ్బు వారి యొక్క బ్రతుకులోనికి వచ్చి మెయిన్ ఎయిమ్ గా తయారవటం వలన వారు చేసినటువంటి సేవ అంతా కూడాను వారే నాశనం చేసుకుని దేవునిని దూషణపాలు చేసే విధంగా తయారవుతూ ఉన్నారు. ఇంకొంతమంది ప్రాణం పోయినప్పటికీ దేవునిని ఎంచుకున్నటువంటి వారుగా ఉన్నారు. కొంతమంది న్యాయపరంగా వారికి రావలసినటువంటివి రాకపోయినా సరే దేవునిని ఎంచుకున్నటువంటి వారుగా వారు ఉండి ముందుకు కొనసాగినటువంటి వారు ఉన్నారు. అయితే ఈ దినమందు నీవును నేనును ఏ విధంగా ఉన్నాము? దేవునిని ప్రేమించేటువంటి వారమై ఉన్నామా? లేకపోతే ఈ లోక సంబంధమైనటువంటివి, మనకు నచ్చినటువంటివి, మనం మెచ్చినటువంటివి, మనకు అనుకూలమైనటువంటివి ఉన్నప్పుడు మాత్రమే దేవునిని ఆరాధించేటువంటి వరంగా ఉంటున్నామా? మిగిలిన సమయంలో మన ఇష్టానుసారంగా మన ప్రవర్తనను జరుపుకునేటువంటి వరంగా మనం ఉంటున్నాము? ఆలోచించుకునవలసినటువంటి సమయం వచ్చింది. ఆ విధంగా ఆలోచించుకుని మనలను మనము క్రమపరచుకునవలసినటువంటి అవసరం ఉన్నది. నేను తప్ప వేరొక దేవుడు నీకు ఉండకూడదు. పైన ఆకాశం అందే గాని, క్రింద భూమి అందే గాని, భూమి క్రింద ఉండు నీళ్ళ అందే గాని ఉండు దేని రూపమునైనా నువ్వు చేసుకునకూడదు. వాటికి సాగిల పడకూడదు, వాటిని పూజింపకూడదు. ఎలయనగా నేను రోషం గల దేవుడను. దేవుడు ఈ వాక్యములను మనకు గ్రహింపు చేసి మనలను మనము పరీక్షించుకొని మన హృదయములను సరిచేసుకొని ఆయన యొక్క భయభక్తులలో నడుచు వారినిగా చేయనట్లుగా ఈ మాటలు మనకు సహాయకరంగా ఉండనుగాక. నేను ప్రార్థన చేసుకుందామండి. దయమడివైన తండ్రి, ఈ దినమందు మేము ఆలోచించినటువంటి ఈ యొక్క కొద్ది మాటలు మా హృదయములకు సహాయకరంగా చేయండి. కాలం గడిచిన కొద్దిని మా ప్రేమ మీ ఎడల చల్లారుచు ఈ లోక సంబంధమైనటువంటి వాటిని మేము పరమావధిగా భావించుకుంటూ ఇవి మాత్రమే మా చుట్టూ నిలిచేవని, ఇవి మాత్రమే మాకు మిగిలేటువంటివని, ఇవి మాతో ఎల్లప్పుడూ వచ్చేటువంటివి అన్నట్లుగా మా యొక్క బ్రతుకులు, మా యొక్క తలంపులు, మా యొక్క ఆశలు, పగలు రాత్రి ఇవన్నీ కూడాను మా హృదయంలో నిండిపోయి మమ్మలను మీ నుండి దూరం చేసేటువంటివిగా ఉంటున్నవి. మీరు దేవునిని సిరిని సేవించలేరని సెలవిచ్చినటువంటి దేవ, మా హృదయములు వేటిని సేవిస్తున్నాయో మా యొక్క హృదయములను మేము పరీక్షించుకున్నట్టుకు మాకు సహాయం చేయండి. క్రీస్తు నామందు వేడుకొంచున్నాం తండ్రి, ఆమేన్.